రెండవ రాజుల గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 20వ వచనాన్ని చూద్దాం. రాజుల రెండవ గ్రంథము 20వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఇట్లా రాయబడింది, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గహజీ సీయనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానునికి మనసు లేకపోయాను, గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందననుకొని నయమాను కలుసుకున్నటకై పోచుండగా. దేవుని వాక్యము మనం చూస్తా ఉన్నాం. మనకు తెలిసిన సందర్భమే మళ్ళా జ్ఞాపకం చేయడం మంచిది అనిపిస్తా ఉంది. ఇక్కడ 20వ వచనంలో ముగ్గురు వ్యక్తులను మనం చూస్తాం. ఒకరు ఎలీషా, రెండవ వారు గహజీ, మూడవ ఆయన నయమాను. ఈ ముగ్గురు నుంచి మూడు విషయాలను ధ్యానం చేయాలి అన్నది ఆలోచనగా ఉంది. ఎలీషా నమ్మకమైన క్రైస్తవునికి సింబాలిక్ గా కనబడుతున్నారు. గహజీ నామకార్థ క్రైస్తవునికి సూచనగా కనబడతాడు. నయమాను అన్యునికి సూచనగా కనబడుతున్నారు. ఈ ముగ్గురు మన యువదేకాల సమయంలో ధనం విషయంలో ఆ ముగ్గురి వైఖరి ఎలా ఉంది? డబ్బు ఒకటే, ఆ ధనాన్ని ఈ ముగ్గురు ఏ దృష్టితో చూస్తున్నారు? మనం క్రైస్తవులుగా దేవుని ఎరిగిన బిడ్డలుగా ధనాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి? మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బుంటే కొండ మీద కోతినన్నా దింపచ్చు అన్నది లోకంలో నానుడి. మనం చెప్పినా చెప్పకపోయినా మనం ఉద్యోగాలు చేస్తుంది, మనం ఏది చేసినా సరే ప్రతి దాని వెనకాల కీ పాయింట్ ఏంటంటే ధనం కనబడతా ఉంది, జీతం కనబడతా ఉంది. మంచిదే, అవసరమే, కానీ మన అవసరతల కోసం ధనం అవసరమే. కానీ దేవుడు ఇలా అన్నాడు, నేనా ధనమా? ఎవడునో ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. ఒకరిని ప్రేమించాలి, మరొకరిని ద్వేషించాలి. అంటే ధనాన్ని కలిగి ఉండటం వేరు, సంపాదించటం వేరు, కానీ ధనానికి దాసులవటం వేరు, ధనానికి దాసులవటం వేరు. ఈ సందర్భంలో ఈ ముగ్గురు ఎట్లాగా మనీని ట్రీట్ చేస్తున్నారు, దేవుడు మనకి ఏ మాదిరిని చూపిస్తున్నారు అన్న విషయాలను దేవుని వాక్యం నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముగ్గురులో నుంచి మొదటగా నేను నయమానును మీకు పరిచయం చేయడానికి ఆశపడతా ఉన్నాను. నయమాను సిరియా దేశస్థుడు. ఆయన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఎరిగినవాడు కాదు. యెహోవా దేవుడు నయమాను మాత్రం ఎరిగినవాడుగానే ఉన్నాడు. ఈ నయమాను గురించిన మాటలు మనకు అర్థం కావాలంటే ముందు వచ్చిన 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చూసుకుంటూ రావాలి. మీరు తర్వాత సమయాన్ని కేటాయించుకొని 5వ అధ్యాయాన్ని ధ్యానం చేయండి. చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. మీ ఆలోచన కొరకు కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తున్నాను అంతే. ఈ సిరియా దేశస్థుడైన నయమాను ఏంటి పొజిషన్ అంటే ఆయన ఒక సైన్యాధిపతిగా కనబడతాడు. సైన్యాధిపతిగా ఉన్నాడు, ఆయనకి దేవుడు విజయ పరంపరలో ఇస్తా ఉన్నాడు. ఆయన రాజు దృష్టిలో ఘనుడిగా కనబడతా ఉన్నాడు. మొదటి వచనం 5వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న భాగం చెప్తా ఉన్నాను. అతడు మహాపరాక్రమశాలిగా కూడా ఉన్నాడు. సైన్యాధిపతి, రాజు దృష్టిలో ఘనుడు, పరాక్రమశాలి, యుద్ధంలో అనేక విజయాలు పొందినవాడు, బాగానే ఉంది. కానీ మొదటి వచనం చివరి భాగం ఇలా అంటుంది, కానీ ఇన్నున్నా ఇన్ని విజయాలు సాధించినా రాజు ఎంత గొప్పగా చూస్తున్నా ఎంత స్థితిమంతుడైనా ఆస్తిపాస్తులున్నా కానీ అతడు కుష్టిరోగి. టమాటా మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం, అతడు కుష్టిరోగి. ఇలా అంటాను, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నది లోకం యొక్క నానుడైతే, ఈ నయమాను లక్షాధికారి కనబడుతున్నాడు, కోటీశ్వరుడికి కనబడుతున్నాడు, డబ్బుకేమీ లోటు లేదు, పలుకుబడికేమీ తక్కువ లేదు, రాజు దృష్టిలో కూడా పేరెని గనవాడుగా ఉన్నాడు, గొప్ప పరాక్రమశాలిగా ఉన్నాడు. కానీ అతని ధనం, అతని వెండి, అతని బంగారం, అతను సమకూర్చుకున్న ఆస్తిపాస్తులు ఏవి కూడా అతనుకున్న ఈ భయంకరమైన కుష్ఠరోగాన్ని తీసివేయలేని స్థితిని అతడు ఎదుర్కొంటా ఉన్నాడు. అందుకే మనం ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్న ధనం ఉందే, మనం ప్రాకులాడుతున్న ధనం ఉందే, నీ ధనం ఇచ్చి ఒక లీటర్ బ్లడ్ కూడా తయారు చేయలేవు. మార్క్ మై వర్డ్స్, నీ ధనాన్నిచ్చి మన ధనమంతా కుమ్మరించి ఒక కంటిని మనం తయారు చేయలేము, ఒక గుండెను మనం తయారు చేయలేము. అంతేందుకు అర్థం చేసుకుందాం, ఏది ఈవెన్ కాలి బొటన వేలు కూడా మనం తయారు చేయలేము. కానీ మనం అనుకుంటాం ఇది ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. డబ్బు వల్ల మానవ అవయవాలు మార్కెట్లో తయారు కావు, డబ్బు వల్ల పోయిన ప్రాణాన్ని తీసుకొని రాలేం, డబ్బు వల్ల ఒక వ్యక్తికి ఆయుష్ కాలాన్ని ఒక గంట పొడిగించలేం, ధనం వల్ల ఏది అన్ని అయిపోతుందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు నయమానికి అన్ని ఉన్నాయి, కానీ అతనుకున్న కుష్టి రోగాన్ని అతడు తీసుకోలేనంత నిస్సహాయుడిగా ఉన్నాడు. ఈ సత్యం అతనికి అర్థం కావాలి, ఈ సత్యం లోకానికి అర్థం కావాలి. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం అని దేవుడు సవాలుగా మాట్లాడుతున్నాడు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొని రావడానికి ఎంత ఇవ్వగలవు? ఎంత ఇస్తే ప్రాణాన్ని పోయగలవు? ఎంత ఇస్తే ఒక మనిషికి ఒక దినపు ఆయుష్కాలాన్ని పొడిగించగలం? చేయలేం. కానీ ఒక భ్రమలో మనం ఉన్నాం, ఒక మాయలో మనం ఉన్నాం. ఇది ఉంటే చాలు, ఇంకేది అవసరం లేదు. దేవుడి దగ్గరికి వచ్చినా దాని కొరకే, దేవుని వద్దకు వచ్చేది కూడా అది కావాలనే, ధనం కావాలనే వస్తున్నాం. అయితే నయమాను జీవితం మనం చెప్తా ఉంది, అతడు అన్ని ఉన్నాయి, అన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, స్థితిమంతుడిగా ఉన్నాడు, ఆస్తికర్తగా ఉన్నాడు. అతని ఆస్తి అతని రోగాన్ని తీయలేదు. ఇలా అంటాను, ఆ రోజు కుష్టి రోగానికి మందు లేదు. కుష్టి రోగం వస్తే ఆ రోజు ఊర్లో నుంచి బయటికి వెళ్ళగొట్టే సమాజం. అన్నీ ఉన్నాయి, కుష్టి రోగం వచ్చింది, తలెత్తుకుని తిరగలేని పరిస్థితుల్లో నయమాను ఉన్నాడు, బయటికి రాలేని పరిస్థితుల్లో నయమాను ఉన్నాడు. ఎంతో అపరాధ భావంతో, ఎంతో గిల్టీ ఫీలింగ్ తోటి అతడు కుసించిపోతా ఉన్నాడు. చివరికి ఆ సిరియా దేశం, సిరియా సామ్రాజ్యంలో ఏ వైద్యుడి వల్ల కావటంలా, ఏ వైద్యం వల్ల కావటంలా, ఎందరున్నా అందరూ నిస్సహాయులుగానే ఉన్నారు. ఎంతున్నా ఆ ధనం అతనికి ఏ మేలు చేయలేకపోతా ఉంది. చివరికి అతనికి అర్థమైంది దేవుడు ఉన్నాడు. ఇస్రాయేలీలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు తప్ప ఈ రోగాన్ని తీయడం ఎవరి వల్ల కాదు. నా దేశంలో, సిరియా దేశంలో దేవతలు ఉన్నారు, నా దేవతలు నిస్సహాయులు, నా బంగారు ప్రతిమలు నిస్సహాయులు. వీరు నాకేం చేయలేరు, నేనే వీరికి అన్ని చేయాలి. నా రోగాన్ని తీయడం నా దేవతల వల్ల కాదు. నా రోగం పోవాలంటే సైన్యులకు అధిపతిగా యెహోవా, ఇశ్రాయేలు దేవుడు, స్వస్థపరచు యెహోవా, ఆయనే పరిష్కారం అని ఆ ఇంట్లో పనిచేస్తున్న చిన్న బిడ్డ ద్వారా, ఆ పనికత్తి ద్వారా తెలుసుకున్న నయమాను, తనకి పేరుంది, తనకి పలుకుబడి ఉంది కాబట్టి రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్తా ఉన్నాడు ఇశ్రాయేల్ దేశానికి. ఎవరు రికమెండ్ చేస్తున్నారు, ఆయన పలుకుబడి ఏంటో తెలియడానికి ఆ 4వ వచనము 5వ వచనం ఏం చెప్తుందంటే, సిరియా రాజు తన చేతులతో రికమెండేషన్ లెటర్ రాసి పంపిస్తున్నాడు. అది ఆయన పలుకుబడి. ఐదో వచనం అంటుంది, వెళ్తున్నవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా 20 మనుగుల వెండి 120,000 రూపాయల బంగారం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, 20 మనుగుల వెండి 120,000 రూపాయల బంగారం, 10 దుస్తుల బట్టలు తీసుకొని వెళ్తా ఉన్నాడు. అర్థం చేసుకుందాం. ఆయన దగ్గర అన్ని ఉన్నాయి, ఆయన దగ్గర రాజే ఉన్నాడు. ఆయన ఈ చిన్న రోగాన్ని తీసేస్తే బహుమానంగా ఇచ్చేది, ఆయన డాక్టర్కి ఇచ్చే ఫీజు అనుకుని మన భాషలో అనుకుంటే 20 మనుగుల వెండి 120,000 రూపాయల బంగారం, శ్రేష్టమైన పట్టు వస్త్రాలు తీసుకుని ఆయన వెళ్తా ఉన్నాడు. ఇలా అనుకుంటున్నాడేమో, నా చేతిలో బంగారం ఉంది, నా చేతిలో వెండి ఉంది, నా దగ్గర వస్త్రాలు ఉన్నాయి, నా దగ్గర ధాన్యాదులు ఉన్నాయి, వీటి చేత ఏమైనా చేయొచ్చు, ఇశ్రాయేలు దేవుణ్ణి మెప్పించొచ్చు, ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రవక్త అయిన ఎలీషాను కొనొచ్చు, నా పని చేయించుకోవచ్చు. రికమెండేషన్ తో వెళ్ళాడు, బంగారు వెండిని తీసుకుని ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన అతను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఇక్కడ నిజమైన క్రైస్తవుడు, నమ్మకమైన క్రైస్తవుడు. ఆయన ధనానికి కాదు దాసుడు, దేవునికి దాసుడు. అందుకే ఎలీషా కొరకు మనం చూసిన మాట, మనం నయమాను చూసాము, ఎలీషాను చూడడానికి ప్రయత్నం చేద్దాం. మన ముఖ్య వాక్యంలో 20వ వచనం 5వ అధ్యాయం 20వ వచనంలో ఎలీషా గురించిన పరిచయం ఎలా ఉంది? దైవ జనుడైన ఎలీషా. నయమానుకు ఎన్నో అర్హతలు ఉన్నాయి, కానీ ఎలీషాకున్న ఒకే ఒక అర్హత, దైవ జనుడు, ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు. దైవ జనుడైన ఎలీషా. ఇంకేమున్నా ఎలీషా దగ్గర? ఏమి లేదు, ఏలే వదిలిపెడితే మిగిలిన దుప్పటి ఒకటే. అంతకుమించి ఎలీషా ఆస్తిపాస్తులు ఇంకేమి లేవు. కానీ వాక్యం చెప్తా ఉంది అతనుకున్న ఒకే ఒక అర్హత, దైవ జనుడు. ఈ నయమాను రాజు తాకిది తీసుకొని వెండి బంగారాలు వస్త్రాలు తీసుకొని వెళ్ళాడు. ఎలీషా ముందుకు వెళ్ళి గుమ్మం ముందు నిలబడ్డాడు. ఎలీషా ఆ గుమ్మం దాటి బయటకు వచ్చి నయమాను రిసీవ్ చేసుకోవాలి, నయమాను లోపల తీసుకెళ్ళాలి, ప్రత్యేకమైన ఇంటెన్సివ్ కేర్ వార్డ్ లో పెట్టి చాలా స్పెషల్ కేసుగా డీల్ చేసి ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి అన్నది ఆయన యొక్క ఆశ. సహజంగా అంతేగా, డబ్బున్న వాళ్ళు మందిరానికి వస్తే సేవకుడు పులిపీటు దిగి కిందకు వచ్చి రెండు చేతులతో దండం పెట్టి తీసుకుని వెళ్తాడు. ఎందుకు? వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద కానుక ఇస్తాడని, వెళ్ళిపోతున్నప్పుడు మంచి కానుక అందుద్దని ఆశయము. అయితే మనలాంటి దైవజనుడు కాదు ఈ ఎలీషా. ఆయన దేవునికే జనుడు, దేవునికే దాసుడు, ధనానికి కాదు దాసుడు. రాలేదు, నయమాన్ ముఖాన్ని చూడలేదు, ఒక దూతను సేవకుని పంపించాడు. వచ్చాడు, నయమాను గేటు ముందు ఉన్నాడు, లోపల రావాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి అక్కడికే యోర్దానికి వెళ్ళిపోమని చెప్పు, యోర్దాన్ నదిలో 7 సార్లు మురగమని చెప్పు, 7 సార్లు మురిగిన తర్వాత స్వస్థత వస్తుంది. ఆ తర్వాత కూడా వచ్చి ఫీజు ఏమి ఇవ్వాల్సిన పనులేదు, డబ్బులు ఏం కట్టాల్సిన పనులు, అక్కడి నుంచి అలా దేశానికి వెళ్ళిపోమని చెప్పు, అతను వచ్చిన మార్గానికి తిరిగి వెళ్ళిపోమని చెప్పు అన్నాడు. నయమానుకు కోపం వచ్చింది, పని పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను వచ్చాను, రాజు రికమెండేషన్ తో వచ్చాను, వెండి బంగారు వస్త్రాలు తీసుకుని వచ్చాను, ఈ ఎలీషా నా ముఖాన్ని చూడలేదు, నా దగ్గర ఫీజు తీసుకోలేదు, స్పెషల్ కేర్ ఏమీ తీసుకోలేదు, పైగా పోయి వ్యర్థంలో మునగమంటాడా, మునిగే పాడికి ఇక్కడ దాకా ఎందుకు రావాలి, మా దేశంలో నదులు లేవా, మా దేశంలో ఎంతకంటే గొప్ప నదులు లేవా, ఆ దేశంలో మా నదులైన 12వ వచనంలో ఇలా అంటాడు, దమస్కు నదులైన అబనాయిను పర్పారును ఇస్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నందులైనా అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. కోపం చేసింది, ఏంటి ట్రీట్మెంట్, కనీసం చూడ్డా, రాడా, తాకడా, అసలుకి రోగం ఏ స్థాయిలో ఉందో డయాగ్నోస్ చేయడా, ఇవన్నీ చూడాలి కదా, ఇవన్నీ చేయాలి కదా, ఏం చేయకుండా పోయి మనమంటాడు ఏంటి, పాపం వచ్చేసింది, డబ్బు మీద ఆధారపడ్డాడు కదా, డబ్బు మీద ఆధారపడ్డవాడు కదా సహజంగా గర్విష్టిగా ఉంటాడు. కోపం వచ్చింది వెళ్ళిపోదాం అనుకున్నాడు. పక్కన ఉన్న సేవకుడు అన్నాడు, అయ్యా ఇంత కష్టపడి వచ్చాము. ఆయన చాలా సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. సింపుల్ సొల్యూషన్ కాకుండా కాంప్లికేటెడ్ సొల్యూషన్ చెప్పి, 7 వారాల పాటు ఇక్కడే ఉండాలి, 7 వారాల పాటు నేను చెప్పిన పత్యం చేయాలి, లేకపోతే అని చెప్పి ఏదో ఒకటి, ఏదో ఒకటి గొప్ప కార్యం చేయమని, లేకపోతే 70 మీటర్లు ఎక్కాలి, తలకిందులుగా తప్ప చేయాలి, పుర్లు దండాలు పెట్టాలి, ఇవన్నీ చెప్తే కష్టం కదా. అసలు అలాంటి కష్టాలు ఏమి చెప్పకుండా సింపుల్ గా వెళ్ళి అందులో మునిగి అన్నాడు, మునిగితే పోలా అని చెప్పి ఒక మంచి సలహా చెప్పాడు. చెప్పాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి నచ్చకపోయినా కోపం ఉన్నా వెళ్ళాడు, 7 సార్లు మునిగాడు. 7 సార్లు మునిగిన తర్వాత పసిపిల్ల దేహం ఎలా ఉంటుందో అలాంటి మంచి దేహాన్ని అతడు పొందుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దాకా ధనం మీద ఆధారపడ్డవాడు, అప్పుడు దాకా రాజు మీద ఆధారపడ్డవాడు, అప్పుడు దాకా తన మీద తాను ఆధారపడ్డవాడు ఎప్పుడైతే అద్భుతమైన ఆశ్చర్య కార్యం చూశాడో తను దీనుడైపోయాడు. తను దీనుడైపోయాడు. వెళ్ళిపోవలసిన వాడు వెళ్ళిపోలేదు. 2 చేతులు కట్టుకొని ఎలీషా గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఇలా అంటున్నాడు, నిలబడి ఇలా అంటున్నాడు, 15 వచనం చూడాలి, 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చితగించము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుతును. నాకు అర్థమైన సత్యం, నాకు దేవతలున్నారు, మా దేశంలో బంగారపు గుళ్ళు ఉన్నాయి, మా దేశంలో గొప్ప గొప్ప విగ్రహాలు ఉన్నాయి, ఇన్ని విగ్రహాలు, ఎందరి దేవుళ్ళు, ఎందరి దేవతలు, ఇన్ని పండుగలు, ఇన్ని పురస్కారాలు, కానీ నిష్ప్రయోజనం, వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ప్రాకులాట. వీరెవరు దేవుడు కాదు, ఇదిగో నీ దేవుడే నిజమైన దేవుడు. ఇస్రాయేల్లో ఉన్న దేవుడే లోకమంతటా ఉన్న దేవుడు. ఆయనొక్కడే సృష్టికర్త, ఆయనొక్కడే స్వస్తిపరచువాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నాకు అర్థమైందయ్యా, నాకు అర్థమైంది, నీ దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. అన్నవాడు ఇలా అంటాడు, ఇప్పుడు నీవు నీ దాసునైనా నా వద్ద బహుమానం తీసుకోవలసిందిగా అతనితో చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకున్నానని చెప్పను. నయమాను అతన్ని ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. మళ్ళా ఆలోచిద్దాం, ధనాన్ని నయమాను ఎలా చూస్తున్నాడు, ధనాన్ని ఎలీషా ఎలా చూస్తున్నాడు. దేవుణ్ణి ఎరగని అన్యుడు ధనం మీద ఆధారపడ్డాడు. డబ్బుంటే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటున్నాడు. అతడు సైనాధిపతిగా పనిచేస్తుంది ధనం కొరకే, అతడు ప్రయాస పడుతుంది, పాకులాడుతుంది ధనం కొరకే, ధన సంపాదన కొరకే. అతడు అనుకున్నాడు డబ్బుంటే అన్ని పనులు అయిపోతాయి అనుకున్నాడు. అందుకోసమే 2 తీసుకొని వచ్చాడు, బంగారం తీసుకొని వచ్చాడు, వస్త్రాలు తీసుకొని వచ్చాడు. కానీ ఎలీషా ముందు అతని ఆలోచన తలకిందులైపోతుంది. ఎలీషా డబ్బు వైపు కన్నెత్తి చూడడం లేదు. అతడు ఇలా అనుకున్నాడు, డాక్టర్ దగ్గరికి వచ్చాను, వైద్యం చేశాడు, రోగం బాగైంది, నా సంతోషం కొద్దీ ఎంతన్నా తీసుకుంటే బాగుంటుంది, అంత కాకపోయినా కనీసం కన్సల్టెన్సీ ఫీజు తీసుకున్నా బాగుంటుంది, అయ్యా దయచేసి తీసుకోరా అని బతిమాలుతున్నాడు. అతడు ఎంత బతిమాలినా ఒప్పుకోలేదు తీసుకోవడానికి, ఒప్పుకొని తీసుకోవడానికి. మొదటిగా ఎలీషా యొక్క దేవుడేంటో చూశాడు, ఆ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని ఒప్పుకున్నాడు. రెండవదిగా ఆ దేవుని సేవకుడు, ఆ దేవుని జనుడైన దైవజనుడైన ఎలీషాను చూశాడు. అతడు ఒకేసారి తలకిందులైపోయాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎంత గొప్పగా ఉంటాడా. ఎంత చేసి కనీసం పొగడ్తలో కోరుకోవట్లేదు, ఎంత చేసి నయా పైసా నా దగ్గర నుంచి ముట్టుకోవడానికి ఇష్టపడడం లేదు, ఏమిస్తానన్నా తీసుకొని అంటున్నాడు. అందుకే ఒక మాట చెప్తాను, గృహ దర్శనానికి వెళ్తున్నప్పుడు కానుకలు తీసుకోకూడదు అన్నది ప్రిన్సిపల్గా పెట్టుకున్నాం, మూడు మాటలు పెట్టుకున్నాం. మొదటి మాట, గృహ దర్శనానికి ఒంటరిగా వెళ్ళకూడదు. రెండవ ప్రిన్సిపల్, గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు భోజనం చేయకూడదు. మూడవ ప్రిన్సిపల్, వాళ్ళ కానుక ఇచ్చినా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు కానుక ఇస్తే? ఉద్యోగస్తులు మాకు జీతాలు వస్తున్నాయి, వాళ్ళ డబ్బులు మాకెందుకు? మరి ఎస్ఎస్జీగా పరిచయం జరుగుతుంది కదా, ఆ పరిచయకు అవసరమే కదా. పరిచయకు అవసరం అని అనుకుంటే, పరిచయలో మాకు పాలు కావాలనుకుంటే, వాళ్ళంతట వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇవ్వాలి తప్ప మనం వెళ్ళకూడదు, మనం నోరు తెరిచి అడగకూడదు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చినా సరే తీసుకోకూడదు. ఎందుకు ఆ మాట పెట్టుకున్నానంటే, నేను అంటాను, వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చినప్పుడు వాళ్ళ చేతులు, వాళ్ళు మన చేతిలో కానుక పడితే ఇలా అనుకుంటారు విశ్వాసులు, వచ్చారు ప్రార్థన చేశారు, మనకు కావలసిన ఆశీర్వాదాలు మనకు వస్తే వాళ్ళకి కావలసిన కానుక మనం ఇచ్చాం, చెల్లుకు చెల్లు అయిపోయింది. ఎప్పుడైతే దేవుని బిడలుగా మనం వారి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఉంటామో, వారు మనకేమి ఇవ్వలేకపోయారు కాబట్టి దేవునికి ఏమైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. నయమాన్ అనుకున్నాడు ఎలీషాకి తీసిద్దాం అనుకున్నాడు, ఎలీషా నేను తీసుకోను అన్నాడు, ఎంత బతిమాలను ఒప్పుకోలేదు. ఆ ఒకవేళ ఎలీషా అతడు తెచ్చిన వెండి బంగారాలు తీసుకుని మంచి పనికి వాడితే వాడొచ్చుగాక, నయమాను రక్షించబడేవాడు కాదు. కానీ ఎలీషా ధనం విషయంలో అతనుకున్న వైఖరి చూసిన తర్వాత 16వ వచనంలో ఇలా అన్నాడు, 16వ వచనంలో ఎలీషా వైఖరి చూసిన తర్వాత 17వ వచనం అన్నాడు, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలియలను మరి ఏ బలియలను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను. నీ దేవుడే గొప్ప దేవుడు అని పొగిడాడు ఎలీషా చూసిన తర్వాత, నీ దేవుడే నా దేవుడు అవ్వాలి. నీవు నమ్ముకున్న దేవుణ్ణి నేను నమ్ముకుంటాను, నువ్వు ఆరాధిస్తున్న దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, ఆయనకి తప్ప నేనెవరికి బలి అర్పించను. పిల్లరా, అర్థం చేసుకుందాం. దేవుణ్ణి ఎరగని నయమాను, అన్నీ ఉన్నాయి, సైనాధిపతిగా ఉన్నాడు, విజయాలు పొందుకుంటా ఉన్నాడు, రాజు దృష్టిలో పేరెన్ని గన్నవాడుగా ఉన్నాడు, అతడు గనుడిగా కనబడుతున్నాడు. అయితే అతని దగ్గర లేనిది, ఎలీషా దగ్గరది ఏముంది? ఒకసారి ఎలీషాని నయమాన్ని పక్క పక్కన పెట్టి చూస్తే ప్లస్ పాయింట్లు ఏంటి అంటే, నయమాన్ చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి, సైన్యాధిపతి పొజిషన్ ఉంది, విక్టరీస్ ఉన్నాయి, రాజు దగ్గర మంచి పలుకుబడి ఉంది, అతడు గనుడిగా కనబడతా ఉన్నాడు, పరాక్రమశాలే కనబడుతున్నాడు. ఎలీషా దగ్గరికి వచ్చేసరికి ఇవేమి కనబడు, పొజిషన్ ఏమి లేదు, రాజు ఏమి ఆయన పక్కన లేడు. ఆయనకి పోల్చుకుంటే నయమాన్ కంటే ఎలీషా తక్కువ వాడికి కనబడతాడు భౌతికంగా మనం చూస్తే. కానీ ఎలీషా దగ్గర ఉన్నది, నయమాన్ దగ్గర లేనిది ఒకే ఒక్కటి, జీవము కలిగిన దేవుడు. ఒక మాట మీకు చెప్పాలి, ఎలీషా ఏం పొందుకున్నాడు, ఎలీషాకు ఏమేమి ఉన్నాయి వాక్యం చూస్తే, దేవుని వాక్యము మనకు సెలవిస్తున్న మాట మనం చూడాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లుగా దయచేయమనెను. ఏమడిగాడు? అయ్యా నాకు ఆస్తి కావాలి అన్నాడా? నాకు పొజిషన్ కావాలి అన్నాడా? పలుకుబడి కోసం కోరాడా? ఆయుష్కాలం కొరకు కోరారా? దేనికోసం కోరుతున్నాడు? డబ్బు నాకొద్దు, ఆస్తిపాస్తులు నాకొద్దు, నాకు కావాల్సింది దైవాత్మ. దేవుని ఆత్మ చేత అయ్యా మీరు నింపబడ్డారు, దేవుని కోసం వాడబడుతున్నారు. అదే ఆత్మ చేత 2వ తలగా నేను నింపబడాలి. అతడు ఆస్తిని కోరినవాడుగా లేడు, అతడు పరిశుద్ధాత్మను కోరుకున్నవాడిగా ఉన్నాడు. ఒకవేళ ఎలీషియాని చూసి, ఎలీషియాకి మనం చాలాసార్లు అంటాం మన దగ్గర కట్టుబట్టలు తప్ప మరొక బట్టలు లేవని, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనాల్సి వస్తుందేమో, ఆ మాట ఎలీషియా విషయంలో వాస్తవం. ఎలీషియా దగ్గర ఉన్న ఆ దుప్పటి తప్ప ఇంకేమీ లేదు ఆయన దగ్గర. ఏలియా వెళ్ళిపోతున్నాడు, ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా దగ్గర నుంచి అతను పొందుకున్నది 14వ వచనం 13వ వచనం ప్రకారంగా, ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి, అదుప్పుడు ఒకటే కనబడుతుంది, ఇంకేమి లేదు అతని దగ్గర, ఇల్లు ఆస్తులు పొలాలు ఏమి కనబడవు, ఒక్క దుప్పటి తప్ప ఏమి కనబడదు. దేవుని ఆత్మనే పొందుకున్నాడు, దేవుని ఆత్మను తప్ప దేన్ని కోరిన వాడగలేడు. దేవుని వద్దకు రావడానికి ముందు ఎలీషా మనకు ఎలా కనబడతాడంటే, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 20-21 వచనాలు చూడాలి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19, 20, 21 వచనాలు ఏం చెప్తున్నాయంటే, అతడు ఒక మంచి వ్యవసాయకుడు. ఎలీషాను ఏలియా కలుసుకున్నప్పుడు ఎలీషా 12 జతల ఎడ్ల చేత పొలాన్ని దున్నుతున్నవాడు, పొలం ఉంది, ఆ పొలాన్ని సేద్యపరుచుకుంటూ సంపాదించుకుంటున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఏలియా ఎలీషాను కలుసుకొని ఎలీషాను ప్రవక్తగా మార్చడానికి ఇష్టపడ్డాడో, దేవుని వాక్యం చెప్తుంది అతడు పొలాన్ని వదిలిపెట్టేశాడు, 12 జతల ఎడ్లను వదిలిపెట్టేశాడు, వాటన్నిటిని వదిలిపెట్టేసి అతని అన్నిటిని వదిలిపెట్టేసి ఏలియాను వెంబడించిన వాడిగా మనం చూస్తాం. చివరికి 21వ వచనం ఏం చెప్తుందంటే, ఏ ఎడ్లనైతే అతడు జీవనాధారం చేసుకున్నాడో అదే ఎడ్లను వధించి ఆ రోజు గొప్ప విలువ చేశాడు. దేవుడు నన్ను తన సేవ కొరకు పిలిచాడు, నాకు ఈ పొలం వద్దు, నాకు ఈ ఎడ్లొద్దు, నా జీవనాధారం ఎడ్లు కాదు పొలం కాదు, దేవుడే నా జీవనాధారం అనుకుని అన్నిటినీ వదిలిపెట్టి వచ్చేసినట్లుగా ఈ 3 వాక్యాల్లో మనం చూడగలుగుతాం. అతడు ఒకనాడు వ్యవసాయకుడు, ఒకనాడు పొలం కలిగిన వాడు, ఒకనాడు అతడు ఎడ్లను ఆస్తి కలిగిన వాడు, కానీ దేవుని వద్దకు వచ్చేటప్పుడు అన్నిటిని వదిలిపెట్టి ఒట్టి చేతులతో వచ్చాడు. ఈ రోజు ఎలీషాకు ఏమున్నాయంటే, ఏమీ లేవు, ఎడ్లు లేవు, పొలం లేదు, ఆస్తిపాస్తులు లేవు, అతనుకున్న ఆస్తి ఒకటే జీవము కలిగిన దేవుడు. అతను ఒక్కడే దేవుడు, అతనికి ఏలీషియాకున్న ఒకే ఒక్క ఆస్తి దేవుడు తప్ప మరొకటి లేనట్లుగా మనం చేస్తాం. దేవుడు ఒక్కడే ఉండి ఇంకేమీ లేకపోతే సరిపోతుందా? అన్ని ఉండాలి, అన్నిటితో పాటు దేవుడు ఉండాలి అన్నది మన భావన. దేవుని వాక్యం చెప్తుంది, నేనా ధనమ, దేవుడా ధనమ, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు, అయితే నేను లేదా ధనం. పిల్లరా, మనం ఎలీషియా ద్వారా నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉదయకాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఎవరిని సంపాదించుకున్నావు, దేన్ని సంపాదించుకున్నావు, దేని కొరకు ప్రాకులాడుతున్నావు, దేన్ని కూర్చుకుంటున్నావు, దేన్ని దాచుకుంటున్నావు, అన్ని ఉన్నా నయమాను నిస్సహాయుడిగా ఉన్నాడు. ఏమీ లేని ఎలీషా ఆ గొప్ప ప్రభావాన్ని చూపిస్తా ఉన్నాడు. మీరు చదవండి, ఎలీషా కొరకు ఏం రాయబడుతుందంటే, ఎలీషా కొరకు మనం చూసే అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఎలీషా ఎంత ఏమి లేకపోయిన ఒక ప్రవక్త యొక్క భార్య వచ్చింది, అతడు చనిపోయాడు, అప్పులు బాధలో ఉన్నాడు. 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 1-7 వచనాల్లో ఇలా రాయబడింది, ఏమి లేదయ్యా, అప్పులు వాళ్ళ ఇంటి మీద పడతా ఉన్నారు, ఏమైనా సహాయం చేయమన్నప్పుడు అమ్మా నీ దగ్గర ఏముంది, ఇంట్లో కొంచెం నూనె ఉంది, వెళ్ళు నీకున్నవన్నీ అంట్లు తెచ్చుకో, గిన్నెలు తెచ్చుకో, వాటిని నూనెతో నింపు, సమృద్ధిగా నూనె వస్తుందని చెప్పిన తర్వాత ఆమె అందరి దగ్గర అరువు తెచ్చుకొని ఆ ఇంట్లో పెట్టుకుంటే నూనె అన్ని పాత్రలోకి వచ్చింది, ఆ నూనె అన్ని నీ అప్పులు తెచ్చుకో, నీ కొరకు బ్రతకని అద్భుతం చేసినట్లుగా మనం చూడగలం. తర్వాత అదే 4వ అధ్యాయంలో షునేమి పట్టణస్త్రీలు, ధనవంతురాలైన స్త్రీ అన్ని ఉన్నాయి, గర్భఫలం లేదు. ఎలీషా దేవుడు దైవజనుడు కాబట్టి నేనేమైనా నీకు చేయగలనా అమ్మా అన్నప్పుడు, గర్భఫలం లేదు, నా భర్త ముసలివాడు, అయ్యా అయ్యా నేనేమి చేయలేకపోతున్నాను, నా ధనం నాకేమి చేయలేకపోతున్నాను, పరిచయంలో వైద్యులు నాకేమి చేయలేకపోతున్నారు అన్నప్పుడు, అమ్మ వచ్చేయాటికి నివడలో బాగుంటాడు. గర్భఫలం లేని ఆ స్త్రీకి గర్భఫలాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నవాడుగా మనం చూస్తాం. అప్పుల బాధలో ఉన్న ఆ ప్రవక్త యొక్క భార్యను అప్పుల బాధల నుంచి బయటకు తీసుకొచ్చిన వాడిగా మనం చూస్తాం. 3:10-11 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ముగ్గురు రాజులు దిక్కు లేకుండా ఉన్నప్పుడు ఆ ముగ్గురు రాజులకి ఒకే ఒక దిక్కుగా ఎలీషా కనబడతాడు. 3:11 ముగ్గురు రాజులు, 10వ వచనంలో ముగ్గురు రాజులు మనం చూస్తున్నాం. అందులో 11వ వచనం అన్నాడు, యెహోషాపాతు అతని ద్వారా మన యెహోవా వద్ద విచారణ చేయటకు యెహోవా ప్రవక్తలు ఒకరేనని ఇష్టం లేదా అని అడిగాను. అంతట ఇశ్రాయేల్ రాజు సేవకులు ఒకడు ఏరియా చేతుల మీద నీళ్లు పోయిచ్చి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, వా ముగ్గురు రాజులకి దిక్కెవరంటే ఎలీషానే. అద్భుతాలు మనం చూస్తాం, ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. ఎలీషాకు భౌతిక నేత్రాలతో మనం చూస్తే నైమాన్ లాగా వెండి లేదు, బంగారం లేదు, పొజిషన్ లేదు, పలుకుబడి లేదు, రాజు రికమెండేషన్ లేదు. మరి ఎలీషాకున్న ఆస్తి ఏంటో ఒక మాటలో చూపించాలంటే 6:15-17 ఇలా రాయబడింది, సిరియా దండి వచ్చి ఎలీషాను పట్టుకోవాలి, ఎలీషాను తీసుకువెళ్ళిపోవాలని చెప్పి ఎలీషా ఉన్న ఆ గుడారం చుట్టూ సైన్యం మోహరించింది. గహజీ ఆ గుడారం నుంచి బయటకు వచ్చాడు. ఒకసారి చూశాడు, అయ్య బాబు అయిపోయాం, మా జీవితం నాశనం అయిపోయింది, చుట్టూ సైన్యం మోహరించారు, ఇక తప్పించుకునే అవకాశం లేదని గుండెలు బాదుకుంటూ ప్రవక్తను పిలిచాడు. 15వ వచనం ఇలా రాయబడింది, నా ఏలిన వాడా, అయ్యో నా ఏలిన వాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడొద్దు, మన పక్షముగానున్న వారు వారి కంటే అధికులే ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాని కళ్ళు తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. కంటికి ఏమి కనబడతాలా ఎలీషాకి ఏముందో, కానీ మనోనేత్రాలతో ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే ఎలీషా దేవుడు తోడుగలిగిన వాడు. ఎలీషా పక్కన దేవుడే ఉన్నాడు, ఎలీషా చుట్టూ దేవదూతలున్నాయి. సిరియా సైన్యం కంటే దేవుని సైన్యం, వారి పక్షముగా ఉన్న వారి కంటే మన పక్షంగా ఉన్నవారు అధికులు. అర్థం చేసుకుందాం, లోకమంతా సంపాదించుకొని దేవుడు నీతో పాటు లేకపోతే నువ్వు నిస్సహాయుడిగానే ఉండిపోతావు. నీ ప్రయాస అర్థం లేనిదిగా ఉంటుంది. లోకంలో ఏమి లేకపోయినా దేవుడు నీకు ఆస్తిగా ఉంటే నీ ప్రభావం అనేక మంది మీద ఉంటుంది. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి, చేయించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. పెద్దను మనం చూసాం, లోకంలో ఉన్న నయమాను, భౌతికంగా అన్ని ఉన్న దేవుడు లేడు కాబట్టి నిస్సహాయుడు. లోకంలో ఉన్న దేవుళ్ళలో ఉన్న ఎలీషా, దైవజనుడిగా ఉన్న ఎలీషా భౌతిక నేత్రాలకి అతని వద్ద ఏమి లేకపోయినా దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు కాబట్టి అతడు రాజులకు సహితం దిక్కు అతడే కనబడుతున్నాడు. పిల్లరా, ఈ రెండు మాటలు మనకు అర్థమైతే మూడో వ్యక్తిని ఉదయకాల సమయంలో మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే ఆ ఎలీషా శిష్యుడైన గహజీ. ఇలా అన్నాడు. మన మూల వాక్యానికి వెళ్దాం, 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు యజమానికి మనసు లేకపోయాను, గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుందును. అదే ఎలీషా దగ్గర ఉన్నాడు, ఎలీషాను చూస్తున్నాడు, ఎలీషాకు సపరేట్ చేస్తున్నాడు, కానీ ఇతని మనసు మాత్రం దేవుడి మీద కాదు, ధనం మీద ఉంది. ఎలీషాకు ధనం మీద మనసు లేదు, గహజీకి మనసంతా ధనం మీద ఉంది. నా యజమానుడికి ధనం మీద మనసు లేకపోయాను, ఇది బ్రతకడం చేత కాదు. ఏమని అడిగామా? అడగలేదు. కొన్ని ఊరకనే తీసుకుంటున్నావా? ఊరకనే కూడా తీసుకోవట్లా. అసలు ఎవరో చేయలేని మిరాకిల్ చేసాం, అద్భుతాన్ని చేసాం, ఆశ్చర్యం చేసాం, వండర జరిగింది. ఎంత మిరాకిల్ చేసినప్పుడు అతను ఇచ్చే డబ్బు ఏ పాటిది? నువ్వు నమ్ముకుంటున్నారు, కచ్చిట్లు నమ్ముకుంటున్నారు. చర్చిలోకి రావాలంటే ఎంట్రన్స్ ఫీజు ఇంత కట్టాలి, చర్చిలో కానుకలు వేయాలి, ప్రసంగాలు కానుకల మీదే. కమర్షియల్ చేసేసారు సంఘాన్ని. లోకంలో లోకంలో బిజినెస్ కి, సంఘంలో జరుగుతున్న బిజినెస్ కి ఏమీ తేడా లేదు. మనం ఏ ప్యాటర్న్ వెంబడిస్తున్నాం? గహజీ ప్యాటర్నా, ఎలీషా ప్యాటర్నా? మనం దేవుని సేవ చేస్తున్నాం, దేవుని కోసం కాదు, డబ్బు కోసమే. మనం దేవుని వద్దకు వచ్చాం అన్ని కోరుకోవడం కోసము, ఆత్మను పొందుకోవడం కోసం కాదు. ఆత్మ అవసరం లేదు, అన్ని కావాలి, ఆస్తులు కావాలి. మంచి బిజినెస్, మంచి బిజినెస్. ఈనాటి సేవకులు అనేకులు గహజీలు కనబడుతున్నారు. గహజీలు డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు, డబ్బు కోసం ప్రాకులాడేవాళ్ళు. మనకి అలాంటి వాళ్ళే కావాలి. అమ్మా దేవుని ఆత్మ చేత నింపబడాలి, అవసరం లేదు. ఎందుకు దేవుని ఆత్మ? అమ్మా నీ తొట్టిలో కింద అయిపోదు, నీ బిడ్డలో నూనె అయిపోదు. నువ్వు సమృద్ధిగా ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు పిల్లలు దీవించి పెడతారు, నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, నువ్వు డూప్లెక్స్ హౌస్ కడతావు, నువ్వు ఎకరం పొలం కంటావు. దేవుని దగ్గర రా అబ్బా, ఎంత మంచి పోదో, ఎంత చక్కటి పోదో. అలాంటి సేవకుడి దగ్గరికి ఆ గుంపులు గుంపులుగా పరిగెడతారు. మనకి గహజీలే కావాలి, మనమే గహజీని తయారు చేసుకుంటున్నాం. అలాంటి గహజీలే మనకు సేవకునిగా ఉండాలి. అతను అనుకుంటాడు ఈ సేవకునికి డబ్బు మీద మనసు లేదు, సంపాదించుకోవడం చేత కాదు, కూడబెట్టుకోవడం చేత కాదు, అన్ని అవకాశాలు పాడు చేసుకుంటున్నాడు. నేను ఎంత తెలివితక్కువని కాదు, నేనేం చేస్తానంటే అవకాశం ఉంది, అవకాశం ఉంది. నయమాను ఊరు దాటి పొలిమేర దాటి వెళ్ళిపోయే ముందే కలుసుకోవాలి, ఈలోగా క్యాష్ చేసుకోవాలి. ఊపిరి బిగబెట్టాడు, ఊపిరి బిగబెట్టి పరిగెడతా ఉన్నాడు. రథం కంటే వేగంగా పరిగెట్టాడు, అర్థం చేసుకోండి. గుర్రపు రథం కంటే వేగంగా పరిగెడు. దేనికోసం? డబ్బు, డబ్బు, లబ్బు డబ్బు. మన గుండె శబ్దమే లబ్బు డబ్బు, డబ్బే డబ్బే. పరిగెట్టాడు, పరిగెట్టాడు. ఏదైనా కావాలి, ఏదైనా కావాలి. వెళ్ళాడు, వెళ్ళాడు. అసలు ఇరవై వచ్చిన ఏం చెప్తుందంటే యెహోవా జీవం తోడు. మళ్ళా పేరేంటి? సంపాదించాల్సిన డబ్బు. ఏ పేరు మీద సంపాదించాలి? దెయ్యం పేరు మీద, దేవుడి పేరు మీదే, దేవుడి పేరు మీదే. ఒక ఆయన అన్నాడు, హైదరాబాద్ లో పలానా చర్చ్ ఉందండి, ఆ చర్చ్కి మీరు వెళ్ళినా, విజయవాడలో పీవీపీకి వెళ్ళినా రెండు ఒకటే. పీవీపీకి వెళ్తే ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది, ఆ చర్చ్కి వెళ్తే ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది, అంతే. తేడా ఏం లేదు. దేవుని పేరు మీద వ్యాపారం, దేవుని ముసుకులో దగ, దేవుని ముసుకులో దండుకోవటం. మనకు అలాంటి వాళ్ళే కావాలి, మనం అలాగే ఉండాలి. ప్రభునందు పిల్లరా, అర్థం చేసుకుందాం. మనం డబ్బుని ఎట్లా ట్రీట్ చేస్తున్నాం? మనం డబ్బుని ఎట్లా ట్రీట్ చేస్తున్నాం? నయమన్ అనుకుంటున్నాడు ఎలీషాకి చేత కాదు, ఎలీషాకి సంపాదించుకోవడం చేత కాదు, నా యజమానికి మనసు లేదు, యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకుని వెళ్ళాలి, ఏదైనా సంపాదించుకోవాలి. వెళ్ళాడు, కలుసుకున్నాడు, కలుసుకున్నాడు. ఇలా అన్నాడు 22వ వచనంలో, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా వద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు రెండు మనుగులు వెండి రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను ఎవరి పేరు వాడాడు? దేవుని పేరే. ఎలీషాను ఎలీషా పేరు వాడేసుకున్నాడు. ఎలీషాయ పంపించాడు, నేను రాలా. ఎలీషాయ తీసుకురమ్మన్నాడు వెండి వెండి వస్త్రాలు, నా కోసం కాదు, ఎలీషా కోసం, నా కోసం కాదు, ఎలీషా కోసం, ఎలీషా కోసం. దేవుడి పేరు మీద అడుక్కుంటున్నాడు, దేవుడి పేరు మీద దండుకుంటున్నాడు. అతడు నయమాను, నయమాను ఎలీషాను చూశాడు, ఎలీషాకి యథార్థతను చూశాడు. డబ్బు పట్ల అతను వైఖరి చూసిన తర్వాత ఇస్రాయేల్ దేవుణ్ణి తన దేవుడిగా అంగీకరించిన వాడు ఇలాంటి దగాకోరును చూసినప్పుడు, ఇలాంటి డబ్బు పిచ్చోళ్ళు చేసినప్పుడు అన్యులకు మనం ఎలా కనబడతాం? డబ్బు వద్దన్న ఎలీషాను చూసి దేవుని వద్దకు వచ్చాడు నయమాను. అదే ఎలీషా పేరు వాడుకొని డబ్బు దండుకుంటున్నాడు గహజీ. ఇప్పుడు నయమాను ఏమనుకోవాలి? నయమాను ఏమనుకోలేదు, రెండు మనులు వెండి అడిగితే నాలుగు మనులు వెండి ఇచ్చాడు. కానీ చాలాసార్లు మన అపనమ్మికను బట్టి అనేక మంది అన్యులు జీవము గలిగిన దేవుని వద్దకి రాలేకపోతున్నారు. హాస్టల్లో కోర్టుకి ఎక్కడం, హాస్టల్లో పోలీస్ స్టేషన్కి ఎక్కడం, హాస్టల్ మీద కేసులు రిపోర్ట్ అవ్వటం, సంఘ పెద్దలు సంఘంలో రాజకీయాలు, సంఘంలో ఓట్లు. సంఘంలో ఓటు వేయాలంటే ఒక ఆయన అన్నాడు, సంఘంలో ఎలక్షన్ జరుగుతామంటే దానికి మందు సీసా ఇవ్వాలి, దానికి మనిషికి ఓటుకి ఇంత డబ్బు ఇవ్వాలి, సంఘంలో ఎన్నికలకి మద్యం పంపడం, సంఘంలో ఎన్నికలకి డబ్బులు ఇవ్వటం. అబ్బా ఎంత గొప్ప సంస్కృతి, దేవుడి నామం దూషించబడుతుంది మనల్ని బట్టే. దేవునికి ఎలీషాలు కావాలి, గహజీలు కాదు. ఒకవేళ మనం ఎలీషాలా కాకుండా గహజీలా ఉంటే ఏం పొందుకుంటామో కూడా వాక్యం చెప్తుంది. అతను వెళ్ళాడు, అబద్ధం ఆడాడు, దేవుడి పేరు వాడాడు, ప్రవక్త పేరు వాడాడు, రెండు మనుగులు వెండికి బదిలి నాలుగు మనుగులు వెండి తెచ్చుకున్నాడు, జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టాడు, ఏమీ తిరిగి నంగనాశలాగా వచ్చి ఎలీషా ముందు నిలబడ్డాడు. దేవుడికి తెలియదు, దేవుడు చూడలేదు, మూడో కంటికి తెలియదు, డీలింగ్ అంత సీక్రెట్ గా అయిపోయింది. నాకు నయమానికి మధ్య మాత్రం తప్ప మూడో వ్యక్తికి తెలియదు అనుకుని ఏమీ ఎరగని వాడిగా వచ్చి నిలబడ్డాడు. 25 అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూసి, గ్యాజీ నువ్వు ఎచ్చ నుంచి వచ్చిందని అడిగినందుకు వాడు, నీ దాసుని నేను ఎచ్చడికి పోవాలా, అబ్బా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను. అబద్ధాలు, దేవుడి పేరు వాడుకోవడం, దైవజనుని పేరు వాడుకోవడం, దొడ్డి మార్గం సంపాదించాలనుకోవడం, ఎంత భయంకరము. 26 అంతట ఎలీషా వాణితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, నాతో ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నా బోధ వింటున్నావు, నా ప్రవర్తన గమనిస్తున్నావు, ఆ మనసు నీకు రాలేదా, నాలాంటి మనసు నీకు రాలేదా. తర్వాత మాట ఎలా అన్నాడు, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెత్త తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాశాదాశీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? భూమి మీద పరదేశులము ఒప్పుకుంటున్నాం, భూమి మీద యాత్రికులు ఒప్పుకుంటున్నాం, ఎంత సంపాదించినా అంత వ్యర్థమే ఒప్పుకుంటున్నాం, అన్నిటి వదిలిపెట్టి ఒకరోజు వెళ్ళిపోవాలి ఒప్పుకుంటున్నాం. దేనికోసం బ్రతుకుతున్నాం? దానికోసమే. వదిలిపెట్టాలి అయినా సరే దాన్నే సంపాదించాలి. లోకసువార్త 12 ధనవంతుని మనం చేస్తున్నాం. అతను బాగా సంపాదించుకున్నట్టున్నాడు. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చి పెట్టుకున్నాను. చూద్దామన్నమాట లోకసువార్త 12 16 నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటినీ నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని కొరకు సమకూర్చబడినది, సుఖించు, తిను, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందనుకున్నాను. అయితే దేవుడు ఏ ఫూల్ అంటున్నాడు. బాగా సంపాదించిన వాడు, మనం తెలివైన వాడు మనం అంటున్నాం, బాగా సంపాదించిన వాడు దేవుడు వెర్రువాడా అన్నాడు. ఎందుకు, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నేను సిద్ధపరచినది ఎవను ఓగనని అతనితో చెప్పాను. నాకేదో లేదు, నా ఇంట్లో తక్కువైపోయింది, పక్క ఇంటలకు అన్నీ ఉన్నాయి, పక్కింటి ఆయన బాగా సంపాదిస్తున్నాడు, జీతం వస్తుంది, అదనపు జీతం వస్తుంది, అన్ని సంపాదిస్తాడు, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకున్నారు, దానికోసం ఆశపడుతున్నదా, వెర్రివాడా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుందాం, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీ సిద్ధపరిచినవి ఎవరు ఒకనని అతనితో చెప్పాను. 21 మంచి మాట, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు వెర్రివాడుగా ఉంటాడు. దేవుని ఎడల ఎలీషా, దేవుని ఎడల ధనవంతుడు ఎలీషా. లోకం దృష్టిలో ధనవంతుడు కాదు, కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు ఎలీషా. దేవుని దృష్టిలో ధనవంతుడు ఇలా అర్థం చేసుకుందాం. నైనాను లోకం దృష్టిలో ధనవంతుడు కావాలని ఆశపడుతున్నాడు, మనుషుల దృష్టిలో ధనవంతుడు కావాలని ఆశపడుతున్నాడు. దేవుని ఎలా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు వెర్రోడు అన్నాడు. అర్థం చేసుకుందాం. మనం మూడవ వాక్యం చూసి ప్రార్థన చేసుకుందాం. రాజుల రెండవ గ్రంథం 5:20 అతడు ఇలా అన్నాడు, యెహోవా జీవముతుడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుంది నేను అనుకున్నాను. ఏదో ఒకటి సంపాదించాలి. ఏం తీసుకున్నాడు, ఏం సంపాదించుకున్నాడు, దేన్ని తన పిల్లలకి తన మనవలకి వారసత్వంగా ఇచ్చాడంటే ఇలా అన్నాడు 27. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటూ నేను చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాను. డబ్బు ఎక్కడుంది, వెండి ఎక్కడుంది, ఈ వస్త్రాలు ఎక్కడున్నాయి, ఇంట్లో దాచిపెట్టాడు. దాని అందించాల్సి ఎక్కడున్నాడు, ఇంటికి వెలుపల ఉన్నాడు, బయటికి తన్ని తరిమేశారు. డబ్బు ఉండిపోద్ది, దాన్ని సంపాదించిన నువ్వు మాత్రం వెళ్ళిపోవాలి. నువ్వు సంపాదించినవన్నీ ఉంటాయి, సంపాదించుకున్న నువ్వు మాత్రం బయటికి వెళ్ళిపోవాలి. ఏది తెలివైన పని, ఎవరు తెలివైన వారు కనబడుతున్నారు. ఏది మనం వెంబడించాల్సిన ప్యాటర్న్, ముగ్గురు వ్యక్తులు దేవుడి ఉదయకాల సమయంలో మన ముందు ఉంచారు. ఒకరు అన్యులు, అన్యులకి ధనమే సర్వం. అన్యులకి జ్ఞానం లేదు కాబట్టి వారి ధనమే సర్వముగా భావిస్తూ ఉన్నారు. అందుకే ఏం తింటామో ఏమి తాగుతామో దాని గురించి వాళ్ళ ధ్యాస, వాళ్ళ అజ్ఞానులు కాబట్టి అలా ఉన్నారు. కానీ రెండవది మనం చూస్తున్నాం, ఎలీషా దైవజనుడు దేవుని బిడ్డలు.
వాయిస్ రావట్లేదు అన్నానా?
అన్న ఒక్క నిమిషం కట్ అయింది.
మీరు మాట్లాడుతున్న వ్యక్తి
అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం మనం చెప్తున్న మాట, దేవుని ఎడల ధనవంతులుగా మనం ఉండాలి. దేవుని ఎడల ధనవంతుడిగా ఎలీషా కనబడుతున్నాడు. మూడవ మాట గహజీని మనం చూస్తున్నాం. గహజీ జీవితం మనకేం చెప్తుందంటే అతడి వ్యర్థమైన ప్రయాస. చివరికి లోకసువార్త 12:21 ప్రకారంగా తనకు కొరకు కూర్చుకున్నవాడు వెర్రివాడు కనబడుతున్నాడు. అదే లోకసువార్తలో ధనవంతుని పరిచయం చేసిన దేవుడు మరొక వ్యక్తిని మనకు పరిచయం చేస్తా ఉన్నారు. కిందకి వెళ్దాం, మరొక సందర్భాన్ని పరిచయం చేస్తున్నారు. లోకసువార్త 12:32-34 చూద్దాం. 32-34 చూడాలి. ఆ 32-34 ఇలా రాయబడుతుంది, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించడానికి ఒక మాట చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించటకు దేవునికి ఇష్టమాయను తండ్రికి ఇష్టమాయను మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి. పాతగలను సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. దేవుడు మనల్ని పరలోకమందు ధనాన్ని కూర్చుకోమంటున్నాడు. దేవుడు పరలోకమందు, మనం గత వారం చూసాం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడికి దొంగ వస్తాడు చెమడు కొట్టేస్తుంది. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోమని మత్తయి సువార్త 6:16 మాటలు చూసాం. మళ్ళా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగలను సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. అక్కడికి దొంగ రాడు చిమ్మట కొట్టదు. పిల్లరా, అర్థం చేసుకుందాం. మనం జ్ఞానవంతులుగా ఉన్నాం,
మనం వివేకంతో నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలని ఆశపడుతున్నాం, కానీ ఎక్కడ సంపాదించుకోవాలి, ఎక్కడ కూర్చుకోవాలి అర్థం చేసుకుందాం. దేవుడు వాక్యం చెప్తా ఉంది, పరలోకమందు ధనవంతులు కావాలి, దేవుని ఎడల ధనవంతులు కావాలి. అలాంటి ప్రభు మనందరికి అనుగ్రహించను గాక. శేఖర్ బ్రదర్.